టాపిక్ ఏంటి అంటే, ఈ ఉదయకాల సమయంలో డిస్టోర్షన్ దాన్ డివోషన్ అన్న టాపిక్ మీద ఈరోజు మనము చూసుకుంటున్నాం. క్లుప్తంగా నేను ఈ మాటల్ని చెప్పాలనుకుంటున్నాను. డిస్టోర్షన్ అంటే ఏంటి అన్నది మనం చూసుకుందాం. అంటే ముఖ్యంగా చూసుకుంటున్నట్లయితే, ఇప్పుడుంటున్న క్రైస్తవ సమాజంలో, ఎందుకంటే మనం అందరం క్రిస్టియన్సే ఉన్నారు కాబట్టి, క్రైస్ట్ ఫాలోవర్సే ఉన్నారు కాబట్టి, మనము ఎక్కువగా అంటే అన్ని జాతుల వల్ల బేసిక్ టాపిక్స్ కాకుండా, కాస్త ఇప్పుడుంటున్న పరిస్థితుల్ని బట్టి కాస్త మెచ్యూర్ గా కొంచెం మనల్ని మనము ఇంకా బలపరుచుకునే విధంగా కొన్ని విషయాలను మనం చూసుకుందాము. డెఫినేషన్స్ వర్ చేంజ్ బై డిస్టోర్షన్ అన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే తెలుగులో మరి పదజాలం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ట్రాన్స్లేటర్లు అయితే ఇవ్వబడింది, వక్రీకరణ ద్వారా నిర్వచనాలు మార్చబడుతున్నాయి అన్న విషయం. అంటే వక్రీకరణ అంటే ఏమో, డిస్టోర్షన్ అంటే ఏమని ఏంటి అన్నది మనం చూస్తే, అబద్ధాన్ని సత్యం అనుకుంటూ జీవించడం, అబద్ధాన్ని సత్యం అనుకుంటూ జీవించడం, తప్పుని ఇదే కరెక్ట్ అనుకుంటూ జీవించడం, అంటే ఉద్దేశపూర్వకంగా చేయడం కాదు. ఇది మీరు ఖచ్చితంగా గ్రహించాల్సిందే. ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు, కానీ మనం అది నిజము ఇదే కరెక్ట్ అనుకొని దాన్ని ఫాలో అవుతూ మనకు తెలియకుండానే మనము ఆ చీకటిలో అబద్ధాన్ని వెంబడిస్తూ ఉండడం అన్నమాట. ఈరోజు చాలా మంది భక్తి అన్న పేరు ముసుగులో వారి దృష్టిలో అది భక్తిగానే కనబడుతోంది, కానీ తీరా చూస్తే అది వారికి తెలియకుండానే ఎప్పుడు దారి తప్పిపోయినారో తెలియని స్థితిలో ఉంటూ ఉన్నారు. మనము మనకందరికీ తెలిసిందే, మన పరిస్థితుల విషయం చూసినట్లయితే వారిని వారు నీతి మంతులుగా ఎంచుకుంటూ ఉన్నారు, వారు బాగున్నామనే అనుకుంటూ ఉన్నారు. వారు బాగలేరా అంటే వారి దృష్టిలో వాళ్ళు బాగున్నారు. వాళ్ళు నిజంగా ఒకవేళ ఇది తప్పు అని వాళ్ళకి అనిపించుంటే బహుశా వాళ్ళు చేసుండకపోవచ్చు, సద్దికులు గాని పరిస్థితులు కాని. కానీ మనం చూసినట్లయితే వారి కనులు ఏం చేయబడ్డాయంట, మూయబడున్నాయంట. ఎందుకంటే అక్కడ యేసుప్రభు వారి జీవితంలో జరగవలసిన కార్యం జరగాలి కనుక వారి కనులు మూయబడున్నాయి, వారి సత్యాన్ని గ్రహించలేకపోయారు. కానీ వారు జీవించింది వాళ్ళ సైడ్ నుంచి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, వారు ఏమనుకుంటున్నారు, నేను మిత్తిగానే ఉన్నాను, మేం బాగున్నాం, మేము ఆత్మీయంగా ఉన్నాం, మేము ప్రార్థన పూర్వకంగా ఉన్నాం, మేము దేవుణ్ణిలో పవిత్రంగా ఉన్నామనే జీవిస్తూ ఉన్నారు. మనం నిజానికి చూస్తే యేసైన సైతం వారు సిలువ వేయడానికి గల కారణం ఏంటంటే, వారు సొంత ఆస్తుల కోసమో సొంత లాభాల కోసమో కాదు. ఎందుకు అంటే వారి ఉద్దేశంలో వారు ఏమనుకుంటూ ఉన్నారు, మా ధర్మశాస్త్ర విధులను మేము కాపాడుకుంటూ ఉన్నాము, మా దేవుడి నుంచి వీళ్ళు ఈయన ఏదో తప్పుడు బోధ తెచ్చి తప్పించేస్తున్నాడు కనుక ఈయనని తప్పించి నిజమైన బోధను మేము కాపాడుకోవాలా, మా ధర్మశాస్త్ర విధులను మేము కాపాడుకోవాలా అని వారు భక్తి పరంగానే వారిని వారు ఏమనుకుంటున్నారు, సమర్థించుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అవునా? అంటే నేను ఒక ఉదాహరణ చెప్తానండి. అంటే ఈ రోజు ఉంటున్న క్రైస్తవత్వంలో కూడా పరిస్థితి ఏంటంటే, ప్రేమ అంటే ఏంటి అంటే బైబుల్లో ఉన్న సత్యానికంటే మన సొంత నిర్వచనం అనేది ఒకటి డిసైడ్ అయిపోయినారు. ప్రేమ అంటే ఇది అన్నది, అంటే పవిత్రత ఏంటి అంటే ఇది అనేది ఒకటి మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోవడం వల్ల ఏంటంటే సత్యం వైపు కాకుండా డైవర్షన్ అయిపోయింది అనమాట. అంటే ఇదే సత్యం అనుకుంటూ దాంట్లోనే పోవడం, ఎలాగైతే పరిస్థితులు వెళ్లారో. పవిత్రత ఏంటి అంటే పవిత్రత ఒకటి అనే నిర్వచనాన్ని మనకు మనం ఒకటి ఫిక్స్ చేసేసుకున్నాం కనుక మన ఇంటర్ప్రిటేషన్, అంటే ఇప్పుడు మనకి తెలుసు ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక బైబుల్ వాక్యాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. సౌండ్ డాక్ట్రిన్ అంటారు. సౌండ్ డాక్ట్రిన్ అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని తీసుకోవడం. అలా కాకుండా మనం ఉంటున్న పరిస్థితులను బట్టి, ఉంటున్న ఎన్విరాన్మెంట్ బట్టి, వెళ్తున్న డినామినేషన్స్ బట్టి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనకు అనుగుణంగా తీసుకుంటామో అప్పుడు డిస్టార్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రేమ అనడానికి ఇలాంటి ఇంటర్ప్రిటేషన్ లో మనకంటూ ఒక నిర్వచనం పెట్టేసుకొని దానిలో జీవించడం, పవిత్రత అంటే దానికి ఒక నిర్వచనం పట్టేసుకొని దానికి తగినట్లుగా జీవించడం, విశ్వాసం అంటే దానికి ఒక నిర్వచనాన్ని మనకి ఇంటర్ప్రిటేషన్ లో మనకి అనుకూలంగా తీసేసుకుని దానికి అనుగుణంగా నడవడం, వర్షిప్ అంటే, డివోషన్ అంటే, స్పిరిచువాలిటీ అంటే, వీటన్నిటికీ బైబుల్లో ఉంటున్న సౌండ్ డాక్ట్రిన్ కంటే కూడా ఉంటున్న కల్చరు, లేకపోతే వింటున్న బోధలు, వెళ్తున్న డినామినేషన్స్ ని బట్టి దాని వక్రీకరణగా చేసుకుని దాన్ని సత్యమని వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకనే మనం ఏం చేస్తూ ఉన్నాం, చీకటిలో నడుస్తున్న వారమే. మనం అనుకుంటూ ఉన్నామేమో వెలుగు సంబంధమని, కానీ చీకటిలో నడుస్తూ ఉన్నామేమో. అంతే కదా, చీకట్లో మనము ఆ పాల తెల్లగా ఏదన్నా గ్లాస్ లో పోషిస్తే ఛాయ చీకట్లో, అది పాలన్నా నమ్మాల్సిందే, వాటర్ అన్నా నమ్మాల్సిందే, పినాలన్నా నమ్మాల్సిందే. ఎందుకంటే మనం చీకట్లో ఉన్నాము కనుక సత్యం ఏదో గ్రహించలేం. చీకట్లో ఉన్నప్పుడు మనం సత్యాన్ని ఎప్పుడు గ్రహించలేం, కనులు మూసుకొని ఉన్నప్పుడు కరెక్ట్ గ్రహించలేం, నిద్రపోతున్నప్పుడు మనం గ్రహించలేం. అవునా? ఇప్పుడుంటున్న ఈ పరిస్థితులలో కూడా ఒకసారి చూడండి, మనల్ని మనం స్పిరిచువల్ గా ఎలా ఉంటున్నాం, ఎలాగా మీనింగ్స్ ని తీసుకుంటున్నామంటే, ఇప్పుడు అంటున్నట్లుగా దేవుని వాక్యం మీద కంటే కూడా ఉంటున్న ఆ ఎన్విరాన్మెంట్ ని బట్టి మనము ఈ డెఫినేషన్స్, నిర్వచనాలు అనేది తీసుకొని ముందుకెళ్తూ ఉంటున్నారు. క్రైస్తవులుగా ఉంటున్న మనం అంటే ఉద్దేశపూర్వకంగా మిమ్మల్నో నన్నో కాదు, ఇప్పుడు ఉంటున్న క్రైస్తవ సమాజంలో ఉంటున్న వాటిని బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, దేవుడి ప్రేరేపణ బట్టి ఒక మాట చూడండి, సాతానుడు కూడా, నేను తరచుగా మనకందరికీ తెలిసిన మాటే, సాతానుడు ఎటువంటి వాడు అన్నది మనం గ్రహించి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నామో సాతాను కొద్దో గొప్ప అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకు అంటే ఒకవేళ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే, యేసయ్య సాతాను ఎటువంటి వాడు అనేసి బైబుల్లో బోధించేవాడే కాదు. ఎందుకంటే మన శత్రువు అయిన అపవాది ఎటువంటి వాడు, వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాడి అటాక్స్ ఎలా ఉంటాయో మనం గ్రహించినప్పుడు ఏమవుతుంది అంటే ముందుగా జాగ్రత్త పడతాం. అవునా కదా? మన మీదకి ఎవరో శత్రువు వస్తున్నాడు, ఎవరైనా ఫోన్ చేసి ఎవరే బాబు వాడు వస్తున్నాడు మీ మీదకి ఇట్లా గొడవ చేయడానికి అంటే ముందుగా సరే ఇంట్లో నుంచి వెళ్లిపోవడమో, లేకపోతే 10 మందిని పిలుచుకొని ఇంట్లో పెట్టుకోవడమో, ఏదో ఒకటి చేస్తాం. ఎందుకంటే వస్తున్న అపాయాన్ని మనం ముందుగానే గ్రహించగలుగుతున్నాం కనుక ఏం చేస్తాం, మనల్ని మనము భద్రపరచుకోవడానికి, కాపాడుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. ఒకవేళ దాన్ని మనకి శత్రువుని అర్థం చేసుకోలేక పోయామా, సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోతే ఏమవుతుంది, ఉన్న పట్టున ఒక అపాయము, తుఫాన్ల ఒక ఉప్పెన లాగా వచ్చి ప్రమాదం మన మీద పడిపోతుంది, దాంట్లో మనము సతమతం అయిపోతూ ఉంటాం. సాతానుడు ఎలాంటి వాడు అనేసి బైబుల్ చెప్తోందంటే, ఖడ్గం పట్టుకొని వచ్చి కొట్లాడేవాడుగా ఉన్నాడా? ఎక్కడైనా బైబిల్లో చెప్పిందా జాగ్రత్తగా ఉండండి సాతాను ఖడ్గం పట్టుకొని మిమ్మల్ని పొడిచేస్తాడు అనేసి చెప్తోందా? లేదు. ఎలా? బైబిల్లో చక్కగా రాయబడింది. అవునా? రివిలేషన్ ప్రకటన గ్రంథం 12:9 రాయబడింది. ఏంటంట, వాడు ఈజ్ ద డిసీవర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అది ఏం చేస్తున్నాడంట, ఎవరిని మోసపుచ్చుదమా అని భూలోకమంతా చుట్టుతూ ఉన్నాడంట. ఏం చేయడానికి, ఎవరిని చంపుదామా, ఎవరిని నాశనం చేద్దామా, వాడి ఉద్దేశం నాశనం చేయడమే, కానీ వాడి టాక్టిక్ స్ట్రాటజీ ఏంటి, మోసం చేయడం. మోసం చేయడం అంటే ఏంటి, మోసం చేయడం అంటే ఇది చెయ్యొద్దు అని చెప్పడం కాదు, ఇది చెయ్యకపోయినా పర్లేదు అనడం అన్నమాట. అంటే ఉదాహరణకి మోసం చేయడం అంటే ఇప్పుడు అనుకోండి, ఒకటి ఏదన్నా నేను నల్లగా ఉండే డ్రింక్ ని లేదా రెడ్ గా ఉండే డ్రింక్ ని తెచ్చింది పాలు అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. నేను మోసం చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలా, తెల్లగా ఉండే ఏదో ఒకటి ఫినాయిల్, ఇప్పుడు ఉంటుంది ఫినాయిల్ లాంటివి ఏంటి తెల్లగానే ఉంటాయి, అలాంటిది గ్లాస్ లో పోసిచ్చేది పాలే అంటే మీరు చూసినప్పుడు ఏమనుకుంటారు, మేబీ అయ్యుండొచ్చు, అది మోసం. అంటే ఉన్నదాన్ని ఆ వెలుగులాగే చూపించడం. అవునా? అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చూపించడం, కానీ సత్యాన్ని మార్చి పెట్టడం. దాన్ని డిస్టార్షన్ అంటారు, వక్రీకరణ అంటారు. సాతానుడు కూడా ఇప్పుడు చేస్తున్న విషయాన్ని ఏంటంటే, అపవాదైన సాతాను పాము రూపంలో మనం చూస్తే సర్పెంట్ అవ్వ దగ్గరకు వచ్చి ఇది చెయ్యకూడదు అనేసి గద్దించి బలవంతంగా ఏం చేపిలేదు, ఏదైనా లోభ అంటే ఇది అది చెప్పి చేయలేదు, మోసపుచ్చింది. ఎలా మోసపుచ్చింది, అది ఏం కాదు మీరు తిన్నా చచ్చిపోరు, దాంట్లో సత్యం ఉంది. శారీరకంగా వెంటనే చచ్చిపోతారన్నది కాదు, ఆత్మీయంగా చనిపోతారన్నది, అబద్ధాన్ని దాచిపెట్టి కాస్త సత్యాన్ని దాచిపెట్టి కాస్త సత్యాన్ని పలికి అబద్ధాన్ని సత్యంగా ప్రజెంట్ చేసింది. ఇప్పుడుంటున్న పరిస్థితిలో కూడా అపవాది క్రైస్తవుల జీవితాల్లో ఎలా చేస్తున్నాడంటే, ఇదే ఇది సత్యమే అన్నట్టుగా చూపిస్తూ ఉన్నాడు, కానీ లోపల అది అసత్యంగా ఉంటుంది. మనం కూడా ఏమనుకుంటున్నాం, అవునేమో ఇది సత్యమే ఏమో అని దాంట్లో వెళ్తూ ఉన్నాం. మనం అందుకే జాగ్రత్త పడాలి. మనం చూసినట్లయితే యోహాన్ సువార్తలో కూడా 8వ అధ్యాయంలో అపవాది అబద్ధికుడు అంట, అబద్ధికుడు ఆ అబద్ధాలకి తండ్రి అయి ఉన్నాడంట. అవునా? 2వ కొరింథీయులకు రాసిన పత్రికల్లో కూడా మనం చూసినట్లయితే ఎలా వస్తాడంట, సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడంట. అవునా? చీకటిగా, లేకపోతే క్రూరంగా రావట్లేదు. మాకువేళ నిజంగా ఆ బైబుల్ చెప్తున్న విధంగా మనం చూసినట్లయితే అందమైన వెలుగు దూత ఎలా ఉంటదంటే, నువ్వు ఒకవేళ టక్కని అలా వస్తే దేవుడేమో అతడే దేవుడేమో అన్న ఫీలింగ్ తో, నిజమే కదా, ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్ గా, తెల్లటి వస్త్రాలు వేసుకొని వెలుగుగా వచ్చి మీ ఎదురుగా నిలబడితే మీరేమనుకుంటారు? అబ్బా నేను ఈరోజు రాత్రి దేవుడు దర్శనం చేసేసానండి అంటారా? లేదా అంటాం. ఎందుకంటే మనకి ఒక ఫిక్స్ అయిపోయిన మైండ్ లో ఏంటి, తెల్లటి వస్త్రాలతో వెలుగుగా ఉంటే దేవుడు అనేది ఫిక్స్ అయిపోయినాం. కానీ బైబుల్ చెప్తోంది లైట్ ఆఫ్ ఏంజల్, ఏంజల్ ఆఫ్ లైట్, ఒక వెలుగు దేవదూత వల్ల వచ్చి నిలబడతాడంట. ఎందుకు? నిన్ను మోసపూర్చడానికి. ఈరోజు జరుగుతున్న క్రైస్తత్వంలో ఎన్నో బోధలు, రకరకాల బోధలు, ఎన్నో భేదాలు, పిచ్చి పిచ్చి వేషాలు, అసలు ఘోరాతి ఘోరంగా ఉంది. ఎందుకు? వారు అపవాది చెప్పాడని చెయ్యట్లేదు, నాకు దేవుడే చెప్పాడని చేస్తూ ఉన్నారు. ఎందుకు? వారు అనుకుంటున్నారు దేవుడే చెప్తున్నాడని. వారి దృష్టిలో అది సత్యం, మన దృష్టిలో అబద్ధం కావచ్చు. ఘోరాతి ఘోరంగా, అసలు సంఘాల్లో కూడా, చర్చలలో ఎంతటి ఘోరమైన పరిస్థితులు అంటే అంత ఘోరమైన పరిస్థితులు, అంత గందరగోళంగా జరుగుతున్నాయి. ఆఫ్రికాలో అయితే ఇప్పుడు ఉంటున్న మేజర్ రాంగ్ డాక్టరీన్స్ ఆఫ్రికాలో జరుగుతూ ఉన్నాయి. ఎంత ఘోరాతి ఘోరంగా అంటే అంత ఘోరాతి ఘోరంగా, అసలు అంటే ఒక సమాజం చూస్తే కూడా పబ్లిక్ ఉమ్మేసే విధంగా సంఘాల్లో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అంత హీనంగా, మానవ జాతి సిగ్గుపడేంత హీనంగా జరుగుతూ ఉన్నాయి. కారణం వాళ్ళు అపవాదిని మేము ఫాలో అవుతున్నాం అనుకోవట్లేదు, ఇదిగో ఆ వెలుగుని మేము ఫాలో అవుతున్నాం అనుకుంటున్నారు, దాన్నే దేవుడు అనుకుంటున్నారు. అదే వక్రీకరణలో వారు అసత్యం వైపు పరిగెస్తూ ఉన్నారండి. అంటే ఈ రోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మనల్ని మనము ఎన్నో సంవత్సరాలుగా వింటున్న బోధల్ని బట్టి మనము కూడా అటువంటి డిస్టార్షన్ లో ఉంటూ ఉన్నామా, త్రోవ తప్పిన వారమై ఉన్నామా అన్నది గ్రహించుకొని జాగ్రత్త పడాలి. ఎందుకంటే అపవాది మీ ఎదురుగా వచ్చి నిలబడి ఆ శత్రువు లాగా వచ్చి మిమ్మల్ని యుద్ధం చేయడు, ఒక మంచి స్నేహితుడు లాగా నీ పక్కన వచ్చి చేసి ఏమీ కాదు ఈ ఒక్కసారికి అంటూ మోసపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త పడాలండి. మనం చూసినట్లయితే ఇప్పుడు క్రైస్తవ సమాజంలో కూడా మన మధ్య కూడా మనము పవిత్రత అంటే ఏంటి అని అనుకున్న వెంటనే మన మైండ్లలో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఒక మనిషి పవిత్రంగా ఉన్నాడా లేడా అన్నది ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక మనిషి గంటల కొద్ది ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు మోకాల మీద, గంటల కొద్ది ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, గంటల కొద్ది బైబుల్ చదువుతూ ఉన్నాడు, ఉపవాసాలు ఎంత అంటే ఇంకా ఆఫరింగ్స్ ఇవ్వడం కానివ్వండి, సర్వీసెస్ అటెండ్ అవ్వడం కానీ, ఆన్లైన్ ఫెలోషిప్ ఒక్కటి మిస్ అవ్వకుండా అటెండ్ అయితే ఏమనుకుంటూ ఉంటారు, అబ్బా ఈ బ్రదర్ ఎంత పవిత్రంగా ఉన్నాడు, ఈ సహోదరి ఎంత పవిత్రంగా ఉంది. నిజమా? 10 గంటలు ప్రార్థన చేస్తే పవిత్రులు అవుతారా? నాకు తెలిసిన బ్రదర్ ఒక అతను ఉన్నాడు, నేను పేరు చెప్పాలనుకోవట్లే, మామూలుగా మా ఇంట్లో కొన్ని నెలలు ఉన్నాడనమాట. ఆయన మోకాలు ఫ్యాంట్ పైకెత్తి మోకాలు పైకి లాక్కుంటాడు ప్రార్థన చేసేటప్పుడు. అదేం బ్రదర్ అంటే, ఆ మోకాల మీద ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఈ కవచాలు ఎందుకు అంటాడనమాట. అంటే పైకి నాకంటే వయసులో పెద్ద ఆయనే, మోకాలు పైకి లాక్కొని అలాగా నేల మీద కూర్చుంటాడు. దాదాపు 2-3 అవర్స్ ప్రేయర్ చేసేవాడు ఫస్ట్ లో లోపలికెళ్లి. నేను సర్ప్రైజ్ అయ్యేవాడిని, 2 అవర్స్ ఎంత బాగా అంటే ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు. నిజానికి చెప్పాలంటే నేను 1 గంట చేస్తాను, 1/2 గంట చేస్తాను, ఈయన 3-4 గంటలు మోకాల మీదే లేయడు, ఆ మోకాల మీదే ఉంటాడు, మోకాల మీదే ఉంటాడు అనమాట. అలాగా ఉండేవాడు. ఒక రోజు నేను కూడా ఆయనతో పాటు ప్రార్థనలో పార్టిసిపేట్ చేద్దామని, బ్రదర్ నేను కూడా ఈరోజు అటెండ్ అవుతాను, ఇద్దరం కలిసి చేసుకుందాంలేండి మార్నింగ్ అంటే, సరే బ్రదర్ అన్నాడు. సరే అని చెప్పి వెళ్లిన తర్వాత అలా మోకాల మీద కూర్చొని మొబైల్ ఓపెన్ చేశాడు. మొబైల్ ఓపెన్ చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ ఉండింది, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేశాడు. దాంట్లో బైబుల్ వాక్యాలు 400 బైబుల్ వర్సెస్ ఉన్నాయి. వర్స పెట్టి ఒక్కొక్క బైబుల్ వర్సెస్ ని చదువుతూ 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 పోతూ ఉన్నాడు. నేను మధ్యలో ఆపి ఒక 10 నిమిషాలు చదివాడు, తర్వాత ఆపి అడిగాను అనమాట, ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, మెడిటేట్ చేస్తున్నాను బ్రదర్ దేవుని వాక్యము అన్నాడు. అంటే ఏ ప్రేయర్ అన్నారు కదా అంటే, ఆయన చేసే ప్రార్థన ఏంటో తెలుసా, 400 బైబుల్ వర్సెస్ ని ఆ మోకాల మీద కూర్చొని అలాగా 3-4 గంటలు చదువుతూ ఉంటాడు అనమాట. ఆ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసుకొని చదువుకుంటూ 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 చదువుకుంటూనే ఉంటాడు. నేను సరే బ్రదర్ మీరు ఇంకా ఆయన ఎందుకులే ఆ టైంలో నేను ఏదన్నా చెప్పడం అని చెప్పి, సరే మీరు కంటిన్యూ చేయండిలే అని చెప్పి నేను లేచి వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత బ్రదర్ ప్రార్థన చేసుకుందామా అంటే సరే అండి అన్నాడు. వచ్చి కూర్చుంటే నేను మీరు ఒక ప్రార్థన అంశం ఇచ్చి ప్రార్థన చేయమంటే కరెక్ట్ గా ఒక్క నిమిషం కూడా ఆ టాపిక్ పైన ఆయన ప్రార్థన చేయలేకపోయాడు. మళ్ళీ చాలా ఆత్మీయంగా ఉంటాడు, కానీ ప్రాబ్లం ఏంటి, అదే ఆయన ప్రార్థన అనుకుంటూ జీవిస్తూ ఉన్నాడు, అదే పరిశుద్ధత అనుకుంటూ ఉన్నాడు. ఈ రోజు కూడా చాలా మంది చూసేటప్పుడు కానీ మన లైఫ్ లో కూడా, నేను 2 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నాను, 10 రోజుకి 10 సార్లు సహవాస్ పాటలు పాడుకుంటూ ఉన్నాను, లేదా సహవాస్ ఇలాగా ఆన్లైన్ ఫెలోషిప్స్ అటెండ్ అవుతున్నాను, చర్చికి అటెండ్ అవుతున్నాను కాబట్టి నేను పవిత్రంగా ఉన్నాను, కాబట్టి పలానా వాళ్ళు పవిత్రంగా ఉన్నారు అనుకుంటే మాత్రం మనము ఆ విధమైన డిస్టార్షన్ లో ఉన్నామన్నది వాస్తవం. ఎందుకు అంటే ఒక విషయం ఆలోచించండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. స్కూల్ ఇప్పుడు స్కూల్లో చదివే స్టూడెంట్స్ ఎవరైనా సరే 10 గంటలు కాదు 20 గంటలు కాదు, ఎన్ని గంటలు చదువుతాడన్న దాన్ని బట్టి వాడు టాపర్ గా నిలవబడతాడా, క్లెవర్ గా చెప్పబడతాడా, ఆ 10 గంటలు చదివాడు కాబట్టి వీడు చాలా క్లెవర్ అండి అంటారా. వాడు ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చే మార్క్స్ ను బట్టి వాడు క్లెవరా డల్లరా అనేది ఫిక్స్ అవుతుంది. అలాగా నిజానికైతే హోలీనెస్ పవిత్రత అన్నది ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావో అన్న దాని మీదో, లేకపోతే ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నావో, ఎన్ని ఆఫరింగ్లు ఇస్తున్నావో, ఎన్నిసార్లు అటెండ్ అవుతున్నావో అన్న దాని మీద ఉండదు. ఒక సిచ్యువేషన్ ఎదుటకు వచ్చినప్పుడు నువ్వు ఎలాగ నువ్వు ఆ ఆత్మ నిగ్రహంతో కాపాడుకోగలుగుతున్నావు, ఈ లోకపు మైలు నీకు అంటకుండా నిన్ను నువ్వు ఎలాగా భద్రపరుచుకుంటున్నావు అన్నది ఆ సిచ్యువేషన్ లో ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఉంటున్న పరిస్థితులు ఎలాగా, రోజుల తరబడి ప్రార్థనలు అన్ని జరుగుతూ ఆ నిజమైన ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లో పడిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరకు చేంజ్ చేస్తూ ఉన్నాము, మళ్ళీ ప్రార్థన చేసి ప్రభువా ఆ ఒక్క తప్పు చేసిన క్షమించు కాదు, యు ఫెయిల్డ్ హోల్ టైం. సంవత్సరం పాటు నువ్వు చేసిన ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యావు, గంట ఒక సంవత్సరం అంతా ప్రార్థనలు చేసుకుంటూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యావు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమయ్యావు, పడిపోయావు. ఇట్ మీన్స్ నువ్వు హోల్ ఇయర్ చేసిన ప్రార్థనలు, వాక్య ఉపదేశాలు, ఏమేం చేసావో, ఉపవాసాలు, యు ఫెయిల్డ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యావు బికాస్ యు ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ నోరు పాడేసుకున్నావు, నీ కళ్ళుని పాడేసుకున్నావు, నీ శరీరాన్ని పాడేసుకున్నావు, నీ మనసుని పాడేసుకున్నావు, నీ క్యారెక్టర్ ని లూజ్ అయిపోయావు, నీ పవిత్రతను కోల్పోయావు. ఆ ఒక్క సిచ్యువేషనే కదా అని చూస్తున్నావు, కానీ మిగతా జీవితం అంతా నువ్వు చేసిన ప్రార్థనలన్నీ వేస్ట్ అయ్యాయి కదా, కోల్పోయావు కదా. అంటే ఈ ప్రిపరేషన్ టైం అంతా ఇప్పుడు మామూలుగా ఆలోచించండి మనం, అంటే వీటిని మనం ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడే మనకు అర్థమవుతాయి. 2 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఆ ఒక సంవత్సరం అంతా, ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, 1 సంవత్సరం అంతా గంటల కొద్ది చదివాడు, ఫెయిల్ అయ్యాడు. ఆ సరేలే బ్రదర్ వదిలేసేయండిలే, ఎగ్జామ్ ఒకటే, 1 గంట ఎగ్జామే కదా, ఫెయిల్ అయింది పోనీలే, ఇంటర్మీడియట్ కి వెళ్ళిపోండి అంటారా, మళ్ళీ కూర్చొని 1 సంవత్సరం చదువు, మళ్ళీ ఎగ్జామ్ వస్తుంది, మళ్ళీ పాస్ అవ్వు, అప్పుడు ఇంటర్మీడియట్ కి వెళ్ళు. కానీ మనము క్రైస్తవ జీవితంలో మనం చూస్తున్నది ఏంటంటే ఆ గంట ఎగ్జామ్ ని చూస్తున్నాం, కానీ కోల్పోయిన 1 సంవత్సరం ప్రయాసం చూడట్లేదు. అవునా, గంటలు ప్రార్థన చేసినా ఏమి చేసినా పవిత్రతను నిర్ణయించదు, నిర్దేశించదు. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఎలా రెస్పాండ్ అవుతున్నావు, ఎలా నిన్ను కాపాడుకుంటున్నావు వాటి నుంచి అన్న దగ్గర పవిత్రతను మనము చూడగలుగుతాం. అవునా, స్టీఫెన్ మనము ఆ యేసుప యొక్క జీవితాన్ని కూడా చూస్తే అతడు పవిత్రంగా ఉన్నాడు అన్నది ఒక్క సిచ్యువేషన్ లో చెప్తాం. ఎప్పుడు, తనకు ఒక సందర్భం వచ్చింది ఎదురుగా, ఒక స్త్రీ తన్ని వ్యభిచారంలోకి దింపాలనుకునేది, ఆ సిచ్యువేషన్ లో ఏం చేశాడు, రియాక్ట్ అయ్యాడు, రియాక్ట్ అయ్యి ఆయన తను తాను కాపాడుకున్నాడు. అవునా, పవిత్రంగా ఉండడానికి కాపాడుకున్నాడు. అలాగా ప్రతి విషయంలో సిచ్యువేషన్ లో అంటే చాలా మంది పవిత్రత అంటే ఏమనుకుంటారంటే 10 ఆజ్ఞలు మాత్రమే అనుకుంటారు. అవునా, 10 ఆజ్ఞలు ఎక్సోడస్ నిర్గమకాండం 20 అధ్యాయం చదివితే అదే వాటిని పాటిస్తే పవిత్రత అనుకుంటారు. అప్పుడు మనం కూడా సున్నతి చేసుకోవాలా? బాప్తిజం కాదు. అవునా, మనం కొత్త నిబంధన ప్రకారము విశ్వాసం ద్వారా రక్షించబడిన వారమైతే ఏం చేయాలా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళాలా. ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్, ఫలాలని బట్టి మన జీవితం ఏంటో డిసైడ్ అవుతుంది. అక్కడ ప్రేమ ఇవన్నీ మనం చూసుకుంటే అర్థమవుతుంది. దాంతో మనం కంపేర్ చేసుకోవాలి. పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలతో కాదు. ఈ రోజు నువ్వు పవిత్రంగా ఉన్నావా లేదా అని ఎక్కడ నిన్ను కంపేర్ చేసుకొని చూడాలంటే, నేను మర్డర్ చేయలేదు కదా పవిత్రంగా ఉన్నాను, నేను వ్యభిచారం చేయలేదు కదా పవిత్రంగా ఉన్నాను, నేను దొంగతనం చేయలేదు కదా పవిత్రంగా ఉన్నాను కాదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన 21-22లో రాయబడిన ఆత్మ ఫలాలని చూసి దాంతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రోజు నేను పవిత్రంగా ఉన్నానా, నిజంగా నేను సహించానా, నిజంగా నేను ప్రేమించానా, నిజంగా ఆనందంగా ఉన్నానా అన్న విషయాల్ని పరీక్షించుకుంటే మనం పవిత్రంగా ఉన్నామా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. అలాగే మనము చూసుకుంటే ఇప్పుడు హోలీనెస్ అన్నది అదే మామూలుగా ఎన్ని గంటలు అన్నది కాదండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి, సిచ్యువేషన్ లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో దాన్ని బట్టి నీ పరిశుద్ధత ఉంటుందే. కానీ నువ్వు గంటల కొద్ది, ఇట్ దీస్ ఆర్ ఆల్ ప్రిపరేషన్, ప్రిపరేషన్ ని బట్టి మార్క్స్ ఇవ్వరండి. ఓన్లీ ఎగ్జామ్ లో రిజల్ట్ ని బట్టే మార్క్స్ ఇస్తారు. నువ్వు ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ని, ఇది పడిపోతే ఏముందిలే నా పవిత్రత కోల్పోను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో చిన్న విషయమే అని కాదు. నువ్వు 8 గంటలు ప్రార్థన చేసింది మ్యాటరే కాదు, దేవుడు కూడా నిన్ను అడగడు 8 గంటలు ప్రార్థన చేసావు నువ్వు 10 గంటలా అయితే నువ్వు వదో పైన పెద్ద బహుమతి ఉంది వెళ్ళిపో అని నీకేం చెప్పడు దేవుడు. 8 గంటలు వాకింగ్ చదివావు అని అడగడు. పరిశుద్ధంగా ఉన్నావా, ఆ సిచ్యువేషన్ లో నిన్ను నువ్వు కాపాడుకున్నావా అనే అడుగుతాడు. కానీ 8 గంటలు ప్రార్థన చేసావు, 8 గంటలు చదివావు, ఎంత గంభీరంగా ప్రార్థన చేసావు కాదు, సిచ్యువేషన్ లో నిన్ను నువ్వు ఎలా కాపాడుకున్నావు, ఆ పవిత్రతను కోల్పోయావా, పరిశుద్ధంగా ఉన్నావా అన్నది మనం పనిచేసే చోట కానివ్వండి, లేదా మనము వెళ్తున్న సంఘాలకైతే ఏమో, మరి ముఖ్యంగా మన ఇళ్లలో మనం ఎలా ఉంటున్నాం, మన సాక్ష్యాలు ఏంటి. ఎందుకంటే ఇంటి నుంచే సాక్ష్యం మొదలవ్వాలి. తర్వాత వర్షిప్, తర్వాత చూస్తే ఆరాధన విషయంలో కూడా మంచి మంచి ఏమంటారు స్వరాలతో పాడితే మంచి ఎంత బాగా వర్షిప్ చేస్తారండి ఆ సిస్టర్, ఆ పలాన్ బ్రదర్ ఎంత బాగా వర్షిప్ చేస్తారండి. అసలు నిర్వచనాలు మారిపోతూ ఉన్నాయి. నిజమా అది ఆరాధన అంటారా? దాన్ని ఆరాధన అంటూ ఉన్నామా? సాంగ్స్ బాగా పాడితే ఆరాధన అంటూ ఉన్నామా? వోకల్స్ బాగుంటే ఆరాధన అంటున్నామా? అట్లా అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా చాలా మంది ఉంటున్నారు కదా ఈ సినిమా పాటలు పాడేవాళ్ళు, అసలు మనము అంటే అది ఎలా అంత అంటే మ్యాజిక్ వాయిస్ లాగా పాడుతూ ఉంటూ ఉన్నారు, వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతారా? దే ఆర్ వేర్ ద గుడ్ వర్షిపర్స్ కాదు. వర్షిప్ ఎప్పుడైనా సరే ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద గాడ్. మనకు దేవునికి ఏమై ఉంది, ఒక సంబంధాన్ని ఏర్పరుస్తోంది, కనెక్షన్. వర్షిప్ ఇస్ ఎ కనెక్షన్. అందుకే మార్క్ సువార్తలో 7వ అధ్యాయంలో రాయబడి ఉంది, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఏంటంటే వారు వారి నోటితో ఆరాధిస్తూ ఉన్నారంట, వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారంట, కానీ వారి హృదయాలు ఎక్కడ ఉన్నాయంటే చాలా దూరంగా ఉన్నాయి. అంటే వారు ఆరాధన చేయట్లేదా? చేస్తూ ఉన్నారు, ప్రతిరోజు చేస్తున్నారు, రోజుకి 5 సార్లు చేస్తున్నారు, వారానికి 100 సార్లు చేస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలు మాత్రం చాలా దూరంగా ఉన్నాయంట. వారి దృష్టిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, పాటల ద్వారా ఆరాధిస్తున్నాను, ప్రార్థనల ద్వారా ఆరాధిస్తున్నాను, కేకల ద్వారా ఆరాధిస్తున్నాను. ఈరోజు చాలా మంది ఏంటంటే అన్ని భాషల్లో మాట్లాడితేనే వర్షిప్ అంట. అన్ని భాషల్ని నేను వ్యతిరేకించాను, నేను నాకు అనుభవాలు ఉన్నాయి, కానీ అంటే దానికి ఎలాగంటే అన్ని భాషల్లో మాట్లాడేవాడే దేవునితో మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళంతా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? మరి గట్టిగా కేకలేసి ఎగిరితే అది ఆరాధన, అదే ఆ నిజమైన ఆరాధన అన్నది కొంతమంది వక్రీకరణలో ఉంటూ ఉన్నారు. మంచి మంచిగా పాటలు పాడితే, గట్టిగా చప్పట్లు కొడితే, లేదా ఇంకొకటి రకరకాలుగా వారికి వారు నిర్వచనాలు ఇచ్చుకో ఉంటూ ఉన్నారు. నో, వర్షిప్ అన్నది ఒకటే, దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? నువ్వు పాడేటప్పుడు అందరూ బాగా విన్నారా లేదా, నా పాట వారికి నచ్చిందా లేదా కాదు. నిజంగా నువ్వు పాడేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ నువ్వు కళ్ళు మూసుకొని ఆయన ఆరాధన, ఆయన యొక్క సింహాసనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? లేదా ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామా? చూడాలి, ఆరాధించేటప్పుడు కూడా. ప్రార్థనలు కూడా చాలా మంది ఏంటంటే గట్టి గట్టిగా ప్రార్థనలు చేస్తే, గంభీరంగా ప్రార్థనలు చేస్తే, అబ్బా ఈయన ఎంత స్పిరిచువల్ అయ్యి ఉంటే ఇంత గంభీరమైన శబ్దాలు పలుకుతున్నాడు, అబ్బా గంభీరమైన పదజాలాలు వాడుతూ ఉన్నాడు అంటే ఈయన చాలా స్పిరిచువల్ అయ్యి ఉంటాడని మీరు అనుకుంటున్నారేమో. అందరికంటే మొదటి స్థానంలో పరిశుద్ధుడు ఆయన అయి ఉండొచ్చేమో బహుశా. జాగ్రత్తగా మనము అంటే దానికి మనం నిర్ధారించుకునేస్తున్నాం అనమాట. మన హృదయాల్లో వక్రీకరణ అలా ఉంటుంది, డిస్టార్షన్, నాట్ ఏ డివోషన్. డిస్టార్షన్ ఎలా ఉంటుంది అంటే అది భక్తి కాదు, వక్రీకరణ. ఎలా ఉంది అంటే అదే భక్తి, అదే నిజమైన భక్తి, అదే నిజమైన పవిత్రత, అదే నిజమైన ప్రార్థన అని మనం డిసైడ్ అయిపోయినాం అనమాట. ఎవరైనా ఏడ్చి ప్రార్థన చేస్తే అబ్బా దిస్ ఇస్ ద స్పిరిచువల్. ఏడ్చి ప్రార్థన తప్పు కాదు, కన్నీటితో ప్రార్థన చెయ్యాలి. కానీ కొంతమంది ఎలా అంటే ఏడ్చి ప్రార్థన చేస్తేనే భారం కలిగి ఉన్నారు. నిజమే, భారం ఉన్నప్పుడు కన్నీరు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, కాదని కాదు. కానీ అలా అదొక్కటే అంటే మాత్రం నాకు తెలిసిన మా అమ్మమ్మ గారు ఉన్నారు. మా అమ్మమ్మ గారికి ఆమె ఎమోషనల్లీ ఇప్పుడు లేరు, దేవుని అందరు నిద్రించారు. ఆమె మామూలుగా ఉన్నప్పుడు ఆమెకున్న హృదయ స్వభావం ఏంటంటే చిన్న మాటకు కూడా సంతోషమైనా ఏడిపోయి వచ్చేస్తుంది. అలాగా ఆమె నేచర్, అది స్వభావం, అది ఆమె ఎమోషనల్ బీయింగ్ అనమాట. ఎలా అంటే మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నాయన వచ్చారా నాయన అంటే సంతోషమైన విషయాన్ని కూడా ఏడుస్తా మాట్లాడ ఏడ్చేస్తుంది అనమాట. అంటే చిన్న విషయానికి కూడా వెంటనే ఏడ్చేస్తుంది. అంటే రియల్ గా అక్కడ సిచ్యువేషన్ అలా ఉందా? నో, బట్ ఆమె స్వభావం అంతే, వెంటనే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. కొంతమందికి వెంటనే కోపం వచ్చేస్తుంది, వారి స్వభావం అది. అవునా? అలా అనేసి అది నిజమైన భారమా అంటే మనం చెప్పలేం. ఎమోషన్స్ తో కూడా నడిపించబడతాయి. అవునా? కాబట్టి ప్రార్థనలు అనేది గట్టిగా ప్రార్థనలు చేస్తే, గంటల కొద్ది ప్రార్థన చేస్తే అది ప్రార్థన అనుకుంటే మాత్రం తప్పు. నేను చాలా సార్లు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను నా జీవితంలో జరిగిన విషయాన్ని. నిజమైన ప్రార్థన ఏంటి అన్నది నాకు ఎలా తెలుసుకున్నాను అని, దేవునిలోకి వచ్చిన కొత్తల్లో నేను అనుభవించింది అనమాట. కొత్తల్లో కాదు, 2-3 సంవత్సరాల తర్వాత నేను చాలా పవిత్రంగా ఉన్నా, చాలా బాగా ఆ ప్రార్థనలో ఉంటూ ఉన్నాను అని చెప్పి ఉపవాసాలు ఉంటూ ఉండేవాడిని. ఆ టైంలో ఒక అంటే ఉపవాసం అంటే నేను చాలా కఠినమైన ఉపవాసము, కొంచెం డ్రై ఫాస్టింగ్ ఉంటాను. ఎలా అంటే కంటిన్యూగా త్రీ డేస్ అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, ఒక అప్పుడప్పుడు, అదేదో రెగ్యులర్ గా కాదు, 3 డేస్ కంటిన్యూగా మంచినీళ్ళు కూడా ముట్టకుండా సపరేట్ గా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అలాగే ఉండేవాడిని, అదేదో సీజనల్ కాదండి. ఎప్పుడైనా నిజంగా నా హృదయంలో భారం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళిపోయి కూర్చునేసేవాడిని అనమాట దేవుని పాదాల దగ్గర. అంటే ఇంట్లో వాళ్ళని కూడా ఇంకా మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళిపోయి కూర్చొని ఓన్లీ ప్రేయరే, వాటర్ కూడా తీసుకోకుండా డే అండ్ నైట్ అలా 3 డేస్ అలా ఉండిపోయి థర్డ్ డే బయటకు వచ్చేవాడిని. అలాగా ప్రార్థనలు చేసేవాడిని. ఒకరోజు ఉపవాసం ప్రార్థన చేసుకుని బయటకు వచ్చినప్పుడు ఒకరోజు మా బాబు వెంటనే వచ్చాడు అనమాట. పరిగెత్తుకుంటా వచ్చి, నానా అయిపోయిందా ప్రేయర్ అన్నాడు. అయిపోయింది నానా అంటే, అవునా అయితే పరిగెత్తుకొని వస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, నా కోసమని తీరా వస్తే ఒక టాయ్ కొనివా అన్నాడు అనమాట. టాయ్ కొనివా అంటే, సరే బాబు సరేలే తీసిస్తాలే పద తర్వాత తీసిస్తానంటే, లేదు లేదు అంటే ఇంకొకటి ఉందిలేండి, ఒక అలవాటు ఉండేది, ఏదైనా అడిగితే మా పిల్లలు ఏదైనా అడిగితే ప్రేయర్ చేసుకో, ఏసేస్తే నేను కొనిస్తాను అని చెప్పే అలవాటు. అంటే డబ్బులు ఉన్నప్పటికీ ఆ మాట వాళ్ళకి తెలియాలి, దేవుడే ఇస్తాడు మనకి, ప్రొవైడర్, ఈజ్ ద ప్రొవైడర్ అని తెలియాలనేసి ఆ మాట తరచుగా చెప్పేవాళ్ళం అనమాట. అలాగే ఆ రోజు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడంటే ఆ నువ్వు ప్రార్థన చెయ్యి, ఇప్పుడు దాకా ప్రేయర్లోనే కదా ఉన్నావు అన్నాడు. సరేలే బాబు చేస్తాలే పదా అంటే, లేదు ఇప్పుడే చెయ్యి అన్నాడు అనమాట. ఇప్పుడే చెయ్యి అంటే సరే అని నేను ఒక నిమిషం ప్రభు అరుణ్కి టాయ్ కావాలంటయ్యా తీసి తండ్రి ఇవ్వు ప్రభు ఏసై నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అని చెప్పాను అనమాట. ఆమెన్ చెప్పి సరే చేసాలి పదా అంటే వెంటనే ఏం చెప్పాడు దేవుడు అని అడిగాడు వెంటనే. ఆ చిన్న మాట నాకు ఎంత కన్ఫ్యూజ్ చేసేసిందంటే, నేను అప్పటి వరకు మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసంలో ఒంటరిగా వెళ్లి కూర్చున్న వాడిని ఈ విషయం మర్చిపోయా. గంటల కొద్ది వాక్యములు చదువుకుంటూ ఉన్నా, అన్ని వదిలేసి వెళ్లి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా, అన్ని చేశాను గాని, గట్టి గట్టిగా అన్ని చేసే గాని ఈ విషయం మర్చిపోయా. దేవుడు నాతో మాట్లాడడం, నేను ఒక్కడనే మాట్లాడుకుంటూ ఉన్నా, నేనే ప్రార్థనలు చేస్తున్నా, అది ఆత్మీయత అనుకున్నా, అదే నిజమైన ప్రార్థన అనుకుని బతుకుతూ వచ్చిన అన్ని సంవత్సరాల తర్వాత నా కొడుకు అడిగిన క్వశ్చన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు మరి దేవుని స్వరాన్ని విన్నావా? నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్రైస్తవుడినండి, పుట్టుకు క్రైస్తవుడినండి, దేవుని స్వరాన్ని వింటూ ఉన్నావా? యోహాన్ రాసిన పత్రి సువార్తల్లో ఒక మాట ఉంటుంది, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన గొర్రెలైతే ఆయన స్వరం వింటాయి. ఆయనవి కానప్పుడు మత్తయి సువార్త 7:21 అన్నట్టుగా ఏముంటది, ఆ నేను మీకు ఏం ప్రభువా, నీ నామందు మేము ప్రవచించలేదా, మేము అది చేయలేదా, మేము అద్భుత కార్యాలు చేయలేదా, మేము ప్రార్థనలు చేయలేదా అంటే ఎవడవయ్యా నువ్వు అని ఒక మాట మనం వినాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నవాళ్ళు, మత్తయి సువార్త 7 అధ్యాయంలో ఉన్నవాళ్ళు, 21లో ఉన్నవాళ్ళు ఎవరు? అన్యులు కాదు, సేవ చేస్తూ ఉన్నారు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు, ఆయన నామంలో ప్రవచిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. పాస్టర్లకే దిక్కు లేదు. ఒకరోజు పాస్టర్లు సేవ చేస్తున్న సో కాల్డ్ సేవకులు వాళ్ళందరూ వెళ్ళి నిలబడితే వారి పరిస్థితి ఇదంట, చాలా మంది పరిస్థితి. అప్పుడు విశ్వాసులైన మన పరిస్థితి ఏమవ్వాలా? ఒకసారి ఆలోచించండి, ఆయన స్వరము ఖచ్చితంగా ఆయన స్వరం వింటుంటే నిజంగా నీ ప్రార్థన కరెక్ట్ గా ఉందన్నది నిర్ధారించుకోవాలి. నువ్వు ఎంత గట్టిగా ఆత్మీయంగా గంటల కొద్దీ గంభీరమైన శబ్దాలతో చేస్తే ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వరం వింటే అది నిజమైన ప్రార్థన. మరి వింటూ ఉన్నావా? ఒకవేళ నేను ఎప్పుడూ చెప్పే ఒక మాట, 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఈ రోజుకి నేను దేవుని స్వరాన్ని వినలేదు బ్రదర్ అంటే, దేవునితో సంబంధమే లేనివాడవై ఉన్నావు, లేని దానివై ఉన్నావు అన్నది నేను చాలా రూఢిగా చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ రోజుకి నేను దేవుని స్వరం వినలేదు, నాకు అనుభవం లేదు, నేను 20 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా గంటల కొద్ది ప్రార్థన చేస్తున్నా అంటే మొత్తం వ్యర్థమే, వ్యర్థమే. ఒకరోజు దేవుడు అంటాడు, ఎవడు నువ్వు, ఎవరమ్మా నువ్వు? అలా అని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్లుగా ఏంటి, నువ్వు మొర పెడితే ఆయన జవాబిచ్చేది దేవుడు, నువ్వు అడిగితే మాట్లాడతాడు. కానీ మనం ఆ కాన్షియస్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. మన ప్రార్థన అంటే ఏంటి, గంటల కొద్ది నాన్ స్టాప్ గా గంభీరంగా ప్రార్థన చేస్తే ప్రార్థన అనుకుంటున్నాం, కానీ ఇట్స్ ఎ కమ్యూనికేషన్ అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. కమ్యూనికేషన్, వర్షిప్ ఇస్ ఎ కనెక్షన్ అండ్ ప్రేయర్ ఇస్ ఎ కమ్యూనికేషన్. నీకు ఆరాధన దేవునితో సంబంధం కలిగి చేస్తే ప్రార్థన ఏం చేస్తోంది, సంభాషణను కలగజేస్తోంది. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకొని మనల్ని మనము సరైన త్రోవల్లోకి తీసుకురావాలి. ఆ సాతానుడు పెడుతున్న మభ్యకరమైన త్రోవల్లో పడి మనల్ని మనము మోసపుచ్చుకోకూడదు. ఒకరోజు దారి తప్పిపోయి అంటే గమ్యాన్ని చేరుకోకుండా పోకూడదు. కాబట్టి మాట చెప్తూ ఉన్నాను, ప్రేమ విషయానికి వస్తే ప్రేమ అన్నదానికి లోకంలో ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి, క్రైస్తవులకి ఇంకెన్నో నిర్వచనాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళు ఒక ఇది డిసైడ్ అయిపోయింది అనమాట, ఇదే ప్రేమ అన్నదన్నమాట. ప్రేమ అన్నది రెస్పాండ్ అయ్యేది కాదు, రెస్పాండ్ అయ్యేది ఇట్స్ అ క్యారెక్టర్. నేను క్లుప్తంగా ముగిస్తాను సమయాన్ని బట్టి. మామూలుగా సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే, లవ్ ఇస్ నాట్ ఎన్ ఎమోషన్, ఇట్ షుడ్ బి అవర్ నేచర్. అంటే ఎమోషన్ కి నేచర్ కి ఉన్న తేడా ఏంటి బ్రదర్ అంటే, ఎమోషన్ అంటే భావోద్వేగము, మరి నేచర్ అంటే నీ స్వభావం. దేవుడి యందు ప్రేమ ఉందంటనా? కాదు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడంట. మొదటి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాం, అవునా? అంటే ఏంటి, హీ హింసెల్ఫ్ ఇస్ లవ్. అక్కడ అలా రాయబడలేదు, దేవుడికి ప్రేమ ఉంది అని రాయలేదు, ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. ఇట్ ఇస్ నేచర్, ఆయన యొక్క స్వభావం అది, ఆయనే ప్రేమయ్య ఉన్నాడంట. అలాగే ఏమై ఉండాలంట, మనము ప్రేమయ్య ఉండాలంట. దేవుడు ఎప్పుడైనా అలానే ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఐఆమ్ హోలీ సో యూ షుడ్ బి హోలీ. నేను పవిత్రంగా ఉన్నాను కాబట్టి నువ్వు పవిత్రంగా, నేను ప్రేమయ్య ఉన్నాను కనుక నువ్వు ఏమై ఉండాలా, ప్రేమయ్య ఉండాలా. అంటే భావోద్వేగాలకి మరి స్వభావానికి గల తేడా ఏంటంటే, భావోద్వేగం అంటే ఒక కోపం, బాధ, ఆనందం, దుఃఖం, ఇవన్నీ భావోద్వేగాలు. దాంట్లో ఒక భాగం ప్రేమ అయితే ఏమవుతుందంటే, సిచ్యువేషన్ కి తగినట్టుగా, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది, ఈ సిచ్యువేషన్ లో నా భావోద్వేగమైన కోపం బయటకు వస్తుంది, ఇంకో సిచ్యువేషన్ జరిగింది నా భావోద్వేగమైన బాధ బయటకు వస్తుంది, లేదా ఇంకో సిచ్యువేషన్ జరిగింది నా ఫీలింగ్ ఎమోషన్ అయినా క్రోధమో లేకపోతే ఇంకొకటి బయటకు వస్తుంది, సిగ్గో ఏదో ఒకటి వస్తుంది, అవునా? ఇది ఎమోషన్, సిచ్యువేషన్ తగినట్టుగా ఏమవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది సిచ్యువేషన్ తగ్గినట్టుగా. కానీ స్వభావం ఎలా ఉంటుందో తెలుసా, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఆ స్వభావానికి తగినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాం. అందరికీ ఒకే స్వభావం ఉండదు. 10 మంది ఉంటే 10 రకాలుగా స్వభావాలు ఉంటాయి. కానీ మెత్తగా అంటే డీసెంట్ గా అమాయకంగా ఉండేవాడు ఎటువంటి సిచ్యువేషన్ కైనా ఎలా బిహేవ్ చేస్తాడంటే అమాయకంగానే రెస్పాండ్ అవుతాడు, అమాయకంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. అవునా? అలాగే కోపిస్ట్ ఏం చేస్తుంటాడు, ప్రతి సిచ్యువేషన్ లో కై 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 అని అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు స్వభావం కోపిస్ట్. మూర్ఖుడు, మూర్ఖ స్వభావం కలిగిన వాడు మూర్ఖుడుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు ప్రతి సిచ్యువేషన్ లో. అంటే స్వభావం ఎప్పుడైతే అదవుతుందో ఏమవుతుంది, మనల్ని డిసైడ్ అవుతుంది. అలాగా ప్రేమ ఎప్పుడైతే మన స్వభావం అవుతుందో ఏమవుతుందో తెలుసా, ఎవ్రీ సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు ప్రేమతో. అంటే ఇప్పుడు ఎవరన్నా నిన్ను మోసం చేశారా, కోపం అనే భావోద్వేగం రాదు. ఒకవేళ నీ స్వభావమే ప్రేమ అయితే ఏమవుతుంది, ప్రేమగా క్షమించడానికి చూస్తావు, ప్రేమగా దగ్గర తీసుకోవడానికి చూస్తావు. అదే ఇంకొక చోట ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఏదైనా బాధ రావాలనుకో, అక్కడ కూడా ప్రేమగానే ప్రతిస్పందిస్తాం. ఎప్పుడైతే మన స్వభావం ప్రేమ అవుతుందో ప్రతి సిచ్యువేషన్ ని ఎలా ఫేస్ చేస్తాం, ప్రేమతోనే ఫేస్ చేస్తాము. అదే లేకుండా ఒక ఎమోషన్, ఒక ప్రేమ ఎమోషన్ మాత్రమే అయితే ఏమవుతుంది, అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంది, అప్పుడప్పుడు మాయమైపోతూ ఉంటుంది. నిజమైనది ప్రేమ ఎలా ఉండాలా, నీ స్వభావం అయి ఉండాలి. ఇట్స్ షుడ్ బి యువర్ క్యారెక్టర్. మూడవదిగా నేను ఇప్పుడు ప్రేమ గురించి చెప్పాలంటే ప్రతిస్పందించే విధంగా, అంటే ఒక మాట చెప్తాను, అంటే 1 యోహాను 3:18 ఒక మాట ఉంటుంది, డియర్ చిల్డ్రన్ లెట్ అస్ నాట్ లవ్ విత్ వర్డ్స్ ఆర్ స్పీచ్ బట్ విత్ యాక్షన్స్ అండ్ ఇన్ ట్రూత్. ఇక్కడ ప్రేమతో, ప్రేమ మాటలతో కాదు, ఆ ఏంటంట, రెండు క్రియల ద్వారాను సత్యముతోనూ ప్రేమించాలంట. క్రియల ద్వారానే కాదు, రెండు పదజాలాలు వాడబడి ఉన్నాయి, క్రియల ద్వారా సత్యంతో కూడా. క్రియల ద్వారా అంటే మాటల ద్వారా, పలానా వాళ్ళు ఏదైనా జరిగింది అవునా అయ్యో అని అన్యుడు కూడా అంటాడు. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయి చచ్చిపోతే అబ్బా చూడలేకపోయామండి ఎంత బాధాకరం పాపం, ఆ బిడ్డ చచ్చిపోయాడు, బిడ్డ యాక్సిడెంట్ లో పోయాడు, ఆ తల్లిదండ్రులు ఎంత బాధ, అన్యులు కూడా బాధపడతారు. మరి మన ప్రేమ ఏంటి, ఒకసారి ఆలోచించండి. అది ప్రేమ, అది 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 ప్రేమే తప్పు కాదు, కానీ క్రియలతోనూ సత్యంతోనూ చూపించదు అంటే అయ్యయ్యో అనదు, ప్రతిస్పందిస్తుంది. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ప్రతిస్పందిస్తుంది. ప్రతిస్పందించడం అంటే ఉదాహరణకి మన చెయ్యి కాలింది అనుకోండి, నిప్పులో చెయ్యి పడిపోయింది పొరపాటున ఏదో వండేటప్పుడు, ఆలోచించి ఏం చెయ్యాలో తర్వాత అబ్బా కాలిపోయింది అని అరుస్తారా, వెంటనే ప్రతిస్పందిస్తుంది. అవునా? ఈరోజు చాలా మంది తప్పుగా అనుకోకండి, నిజానికి మన భక్తి విధానాలు ఎలా ఉన్నాయంటే, నీ భార్యను క్షమించావా, నీ భర్తను క్షమించావా, నీ బిడ్డను క్షమించావా, లేదా నీ పొరుగు వారిని క్షమించావా అంటే క్షమించానండి. ఎందుకు, బైబుల్ చెప్తోంది కదా, బైబుల్ చెప్తోంది కాబట్టి చెప్తోంది, మనం నేర్చుకున్నాం నిజమే, దాన్ని అందుకోసమే నేను క్షమించానంటే మాత్రం అది మత సంబంధమైంది. ఆ ఎదుటి వాడి మీద ఉన్న ప్రేమను బట్టి క్షమిస్తే అది నిజమైన పవిత్రత ప్రేమ. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలి, అప్పుడే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం కాదు. వాడు ఆకలితో ఉన్నప్పుడు నీ కడుపు కాలాలా, నీ గుండె పగలాలా, కంపాషన్ అనేది ఉండాలా. వాడు ఎదుటివాడి ఉంటున్న పరిస్థితిని బట్టి వాడిని చూసినప్పుడు అయ్యో పాపం అని నీ హృదయం విరిగిపోతుంది చూడు, అది నిజమైన ప్రేమ. దట్స్ కాల్డ్ కంపాషన్. బైబిల్ చెప్తోంది కాబట్టి నువ్వు ఎదుటి వాళ్ళతో సమాధానంగా ఉండడం కాదు, నీలో ప్రేమ ఉంది కాబట్టి ఎదుటి వాడితో సమాధానంగా ఉంటున్నావు. నీలో ప్రేమ ఉంది కాబట్టి వాడిని నువ్వు, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి క్షమిస్తున్నావు, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి సాయం చేస్తూ ఉన్నావు, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఏం చేయాలో ఏం చేస్తున్నావు, వాడికి ఏదో ఒక విధంగా సహాయపడుతూ ఉన్నావు. అవునా? ఆ బైబిల్ వాక్యం మనకి ఆధారం అవ్వాల. అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు మార్కు 7:6 రాయబడి ఉంటుంది. ఏంటంట, వారు పారంపర్య ఆచారాలు, మనుషులు కల్పించిన ఆచారాల నిమిత్తం ఏం చేస్తున్నారంట, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనము పరిస్థితులు ఏంటంటే ఆ సిచ్యువేషన్స్ లో ఎలా ప్రవర్తిస్తూ ఉంటామంటే, అంటే హృదయంలో భారం కాదు. చాలా మంది నేను చూస్తున్నా, నాతో పాటు చేస్తున్న సువార్తికుల్లో కూడా కొంతమంది సువార్తని ప్రకటిస్తూ ఉంటారు. ఒకరోజు సువార్త ప్రకటిస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో విలేజ్ లో ప్రకటిస్తారు వెళ్ళిపోతారు. నేను ఒకసారి అడిగాను ఒక బ్రదర్ ని, ఆ బ్రదర్ మరి ఆ వెళ్లి ఆడ సువార్త ప్రకటించారు కదా ఎలా జరిగిందంటే, చాలా బాగా జరిగిందండి, అసలు చాలా చక్కగా విన్నారు, అసలు చాలా హ్యాపీగా అనిపించింది, ఇద్దరు ముగ్గురు అయితే ప్రార్థనలు చేపించుకున్నారండి అన్నాడు. నేను మళ్ళీ అడిగాను మళ్ళీ అక్కడికి వెళ్లారా బ్రదర్ అంటే, లేదండి వెళ్ళలేదు మళ్ళీ వేరే టౌన్ కి వెళ్ళాము అని. అంటే వారు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సువార్త, ప్రార్థన కూడా చేపించుకున్నారు, వాళ్ళు బాధల్లో ఉన్నారని వ్యాధుల కోసం ప్రార్థన చేపించుకున్నారు. నిజంగా నీలో ప్రేమ ఉంటే మళ్ళీ వెళ్లేవాడివి కదా, వారి పట్ల నీకు భారం ఉంటే మళ్ళీ వెళ్లేవాడివి. నీకు సువార్త చెయ్యాలి అన్నదే భారం, కానీ ఆత్మల పట్ల కాదు భారం. ఇప్పుడు ఉంటున్న చాలా మంది సువార్థికుల్లో ఆత్మల పట్ల కాదు భారము, సువార్త చెయ్యాలన్న భారం అన్నమాట. అంటే ముఖ్య ఉద్దేశాన్ని కోల్పోతున్నారు, మెయిన్ ఇంటెన్షన్. దేవుడు సువార్త ప్రకటించాలన్న ఆజ్ఞని ఇచ్చాడు, ఎందు నిమిత్తం అన్న విషయాన్ని వదిలేసి సువార్తను ప్రకటించాను కాబట్టి నేను ఆజ్ఞను సంపూర్ణం చేశానంటే మాత్రం ఇట్స్ ఎ డిస్టార్షన్, అదే వక్రీకరణ కాదు. ఆత్మల పట్ల భారం కలిగి ఆత్మని కాపాడాలి. ఒక ఆత్మ కోసం నేను సంవత్సరమైన కూర్చుంటా, 2 సంవత్సరాలైనా కూర్చుంటా, ఎందుకంటే ఆ ఆత్మను నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఆత్మని ఎలాగైనా దేవుని చెంతకి చేర్చాలి, అది నశించిపోతే నేను తట్టుకోలేనన్న వేదన ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో అది నిజమైన ఆజ్ఞ పరిపాలన. సువార్త ప్రకటించేశాను కాబట్టి నా ఉద్దేశం, దేవుడు నాకు ఇచ్చిన ఉద్దేశాన్ని పూర్తి చేసుకున్నానంటే మాత్రం దట్స్ డిస్టార్షన్. ఈరోజు అనేకమైన విషయాల్లో ప్రార్థన చేసేసాను అయిపోయింది నా బాధ్యత కాదు, సువార్త చేసేసాను నా బాధ్యత అయిపోయింది, ఆఫరింగ్ ఇచ్చేసాను నా బాధ్యత అయిపోయింది కానే కాదు. ఇట్స్ ఆల్ డిస్టార్షన్. దాని వెనక ఉన్న ఇంటెన్షన్ ని పూర్తి చేస్తే తప్ప అది నిజమైన భక్తి అవ్వదు. సరే ఆలోచించుకోండి ఒక మాట చివరిగా, ఇది ఈ అంటే ఏ రోజు మనం అనుకో, అంటే ఈ రోజు చెప్పిన వాటిని బట్టి మనం మన హృదయాల్ని ఏదో అంటే పించ్ చేసుకోవడానికి కాదు, కానీ ఈ రోజుకి ఇన్ని సంవత్సరాల సేవా జీవితంలో ఉంటున్నా, ఈ రోజుకి నేను అంటే మత సంబంధమైన క్రైస్తత్వము మరి దేవుని సంబంధమైన క్రైస్తత్వం అన్న టాపిక్ మీద నేను కొన్ని సంవత్సరాలుగా చదువుతూ వస్తూ ఉండేటప్పుడు నేను ఎన్ని నేర్చుకోవాల్సి వచ్చిందో ఈ రోజుకి నేను చూస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు కుటుంబంతో ఉంటూ ఉన్నప్పటికీ ఈ రోజుకి నేను మళ్ళీ అంటే దాని వైపు చూసినప్పుడు, అంటే ఆ టాపిక్ నేను ఆలోచించినప్పుడు ఇప్పుడు నేర్చుకున్నావు ముందు తెలీదా అంటే, ఐ వాజ్ ఇన్ డిస్టార్షన్. చాలా విషయాల్లో నేను కూడా మత సంబంధంగా వెళ్ళాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను కాబట్టి సరిదిద్దుకున్నాను. అలాగే కుటుంబ విషయాల్లో ఎన్నో సంవత్సరాలు కాపురం చేస్తున్నాం, బిడ్డలు కూడా ఉన్నారు, కానీ ఈ రోజు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు ఏం చేస్తూ ఉన్నాం, తెలుసుకొని నేర్చుకొని మరలా ఆ డిస్టార్షన్ నుంచి బయటకు వచ్చి డివోషన్ లోకి వెళ్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా మనల్ని మనము చెక్ చేసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత వాక్యం చదువుతున్నావు, ఇవన్నీ మనకి ఏం చేస్తూ ఉన్నాయి, ముఖ్య ఉద్దేశాన్ని రీచ్ అవడానికి, ఆ ఎగ్జామ్ పాస్ అవడానికి ఇవన్నీ ఆధారంగా ఉన్నాయి. కానీ నువ్వు ప్రిపరేషన్ ని బట్టి మాత్రం ఎప్పుడు పవిత్రంగా ఉన్నానని మాత్రం, ఎగ్జామ్ అంటే నేను సక్సెస్ అయిపోయాను అని మాత్రం అనుకోవద్దు. సిచ్యువేషన్ డిఫైన్స్ యువర్ సక్సెస్. చివరిగా ఒక వచనం చూపించి ముగించాలనుకుంటున్నాను. మొదటి పేతురు రాసిన పత్రికల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 ఏం చేస్తానంటే, సాతాను ఎవరెవరు ఎప్పుడెప్పుడు మింగుదమా అని చూస్తున్నాడంట. డివోర్ అంటే కమ్మేయాలని చూస్తున్నాడంట, మింగేయాలని చూస్తున్నాడంట. బైబుల్ చెప్తోంది అతను మింగేయడం అంటే ఇట్స్ ఎ మెటాఫర్. మెటాఫర్ అంటే ఒకటి కంపేర్ చేసి, అంటే కంపేర్ చేసి మాట్లాడడం, ఇట్స్ ఎ మెటాఫర్ వొకాబులరీ అనమాట. అంటే దానికి ఒక్క మరి తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, దాన్ని అంటే దాన్ని అలానే మీనింగ్ తీసుకోకూడదు. అంటే చీల్చేస్తాడంటే సింహం లాగా వచ్చేసి చీల్చేసి బరికేసి గోకేసి గిచ్చేసి కాదు, దాన్ని మెటాఫర్ వొకాబులరీ యూజ్ చేయడం జరిగింది. అంటే అక్కడ మనం చూసినట్లయితే అంటే అక్కడ మనం దానికి ముందు ఒక మాట మెలకువగా ఉండాలంట. ఏం చేయాలంట, మెలకువగా మరి సిద్ధంగా ఉండాలి. ఎందుకు అది ఎవరిని మింగుదమా అని చూస్తోంది. దేంతో అపవాది ఎలాగా కొట్లాడతాడు, కొట్లాడతాడని చెప్పడంలో మోసం చేస్తాడు, మోసంతో ముంచెత్తేస్తాడు, మోసంతో మిమ్మల్ని మభ్యపరిచేస్తాడు, మోసంలో మిమ్మల్ని త్రోవ తప్పించేస్తాడు, ఆ మోసంలోనే మిమ్మల్ని ఏం చేస్తాడు చివరికి అగ్నిపాలు చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మెలకువగా ఉండి కళ్ళు తెరిచి ఏది సత్యమో ఏది అసత్యమో ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. పౌలు గారు వెళ్లి సంవత్సరాల తరబడి చెప్తూ ఉన్నారు, అయినా ప్రతి దినము వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఈయన చెప్పేది సత్యమా కాదా అనేసి బైబుల్ ధర్మశాస్త్రాలు తిరగేసి తిరగేసి చెక్ చేస్తూ ఉన్నారు. పాస్టర్ చెప్పాడో లేకపోతే పలానా లీడర్ చెప్పాడో పలానా యూట్యూబర్ చెప్పాడో కాదు, బైబుల్లో నిజంగా అలా చెప్తోందా, ఇస్ దట్ ఎ సౌండ్ డాక్ట్రిన్, మా డినామినేషన్ లో ఇలా ఉంది అలా ఉంది కాదు, నిజమా ఇది సత్యమా అని ప్రతిరోజు మనం పరిశీలించుకొని సత్యం వైపు నడవలసిన వారంగా ఉన్నాం. ఒకసారి మన ఈ ఉదయకాల సమయంలో ఆది ఆరాధన దినమందు ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈరోజు నిజమేనా మనం సత్యంలో ఉన్నామా? నిజంగా మనం కూడా, నేను 10 గంటలు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను పవిత్రంగా ఉన్నా, ఇతరులతో సంబంధం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, పొరుగు వారితో సరైన ఆ సమాధానం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, కుటుంబంతో సమాధానం ఉన్నా లేకపోయినా నాకు అనవసరం, 10 గంటలు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నేను పవిత్రంగా ఉన్నాను అనుకుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు విన్నాం డిస్టోర్షన్, ఇట్స్ నాట్ ఎ డివోషన్, అదంతా ప్రిపరేషన్, ఇట్స్ నాట్ ఎన్ ఎగ్జామ్. కాబట్టి జాగ్రత్తగా మనం మెలకువగా ఉండి ఆయన ఎందు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఇది ఒకరినొకరిని ఉత్సాహపరుచుకుంటూ ఆయన స్వారూప్యంలోకి మారవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. నా అందరికీ వందనాలు. ప్రైస్ ది లార్డ్.